ॐ श्री साईनाथाय नमः। श्री साईबाबा सच्चरित्रम् 7వ అధ్యాయం అద్భుత అవతారం। సాయిబాబా హిందువంటే వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు। మహమ్మదీయుడనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు। ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవ్వరికీ తెలియదు। బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండేవారు। అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరపడానికి అనుమతించారు। ఈ ఉత్సవ సమయం యందు కుస్తీ పోటీలను ప్రోత్సహించేవారు। గెలచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు। గోకులాష్టం నాడు గోపాల్ కాలోత్సవము జరిపించేవారు। ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయుచుండేవారు। మొహర్రం పండగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినాలు దాన్ని నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిది। 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచడానికి బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేశారు। వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండని, వారు హిందువులన్నచో సుంతీని ప్రోత్సహించడి వారు। బాబా హిందువైనచో మసీదు నందేలో ఉండెను, మహమ్మదీయుడైనచో ధుని అనే అగ్నిహోత్రమును ఎందుకు వెలిగించి ఉండేవారు? అదే కాక తిరుగులతో విసురుట, శంఖం మూదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్య పాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయాలు మసీదులో జరుగుచుండేవి। వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదాలపై సాష్టాంగ నమస్కారం ఎలా చేయుచుండెడు వారు? వారు ఏ తెగ వారిని అడగపోయిన వారందరూ కూడా వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించేవారు। అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకుండేది। ఇది ఒక వింత కాదు। ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి వనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు। వారికి దేనితో సంబంధం కాని భేదభావం కానీ ఉండదు। వారికి జాతి మతాలతో ఎట్టి సంబంధం లేదు। సాయిబాబా అలాంటివారు। వారికి జాతులందు వ్యక్తులందు భేదము కాన్పించకుండెను। ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించేవారు। వారి భోజన పళ్లెంలో కుక్కలు మూతిపెట్టినా కూడా సనిగేవారు కాదు। శ్రీ సాయి అవతారము విశిష్టమైంది, అద్భుతమైంది। నా పూర్వ సుప్రభాంచి వారి పాదాల కింద కూర్చునే భాగ్యం లభించింది। వారి సాంగత్యం లభించుట నా అదృష్టం। వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలిది కానిది। సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తి। నేను వారి గొప్పతనాన్ని విశిష్టతను పూర్తిగా వర్ణించలేను। ఎవరు వారి పాదాలను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగుతుంది। సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు। బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషిస్తూ సంచరిస్తున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అనే మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది। వారికి వాద వివాదములు కాని చర్చలు కాని ఇష్టం లేదు। అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేవారు। ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించేవారు। ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు। వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించేవారు। అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగేడివారు। బాబా ఆ రహస్యాలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి। వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాళ్ళవలి నటించేవారు। సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము। సాయిబాబా నైజం అట్టిది। మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూస్తే వారు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పవలను। వారిని చూసిన వారందరూ వారు శిరిడీలో వెలిసిన భగవంతుడే అని అనుకునేవారు। బట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎలా వర్ణించగలను? సాయిబాబా వైఖరి. శిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ సాక్యా పార్టీలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించను. వారి దానగుణము ఎన్నదగినది, దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కడికి రోజున ఒక్కొక్కంటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు చొప్పున ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారేవారు. కుష్ఠువారు కూడా రోగ విముక్తులయ్యేవారు. అనేకులకు కోరికలు నెరవేరుచుండేది. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చేది, కుంటివారికి కాళ్లు వచ్చేవి. అంతులేని బాబా గొప్పతనాన్ని పారమును ఎవరూ కనుగొనలేకుండిరు. వారి కీర్తి నలుమూలలా వ్యాపించింది. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండాలుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినాలలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేసేవి. వారు గొప్ప హకీం అంటే వైద్యుడని పేరు వచ్చింది. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పాలి. ఒక భక్తునికి కళ్ళు వాచి మిక్కిలి ఎర్రపడింది. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు కొనిపోయారు. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగించారు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టారు. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోశారు. కళ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కళ్లతో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అలాంటి చిత్రములు అనేకములు కలవు. కాని ఇందొకటి మాత్రమే చెప్పబడింది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండను. ధౌతి, ఖండయోగము, సమాధి ఉన్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మరుచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు వెళ్లి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయించుండెను. ఆ సమయములో బాబా తన ప్రేయులను బయటికి వెడలకక్కి వాటిని నీటితో శుభ్రపరుచుకుని పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కళ్లారా చూసి చెప్పారు. మామూలుగా ధౌతి అంటే 3 అంగుళాల వెడల్పు గల 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో 1/2 గంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీస్తారు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. 2వది ఖండయోగం. బాబా తన శరీరావయముల నీటినీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలాలలో విడిచిపెట్టేవారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు వెళ్లి బాబా అవయములు వేరువేరు స్థలములందు పడియుండుట చూసి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేశారనుకుని గ్రామ మునసబు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయ నిశ్చయించుకున్నాడు. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండవలనని తననే అనుమానిస్తారేమోనని భయపడి ఊరుకున్నాడు. మరుసటి దినము అతడు మసీదుకు వెళ్లగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూసి ఆశ్చర్యపడింది. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకునను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండేవారు. వారి యోగస్థితి ఎవరికీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకోకుండా ఉచితంగానే చికిత్స చేసేవారు. ఎందరో పేదలు, యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లని వారికి గొప్ప కీర్తి వచ్చింది. బాబా తమ సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఇదిగువ పేర్కొందును. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము. 1910వ సంవత్సరము ధనత్రయోదశి నాడు అనగా దీపావళి పండగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలికాచుకుంటూ ధునిలో కట్టెలు వేయించుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు బదులు తమ చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు బాబా చేయి కాలిపోయింది. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే దీన్ని చూసి వెంటనే బాబా వైపుకు పరిగెట్టారు. మాధవరావు దేశపాండే బాబా నడుం పట్టుకుని బలంగా వెనక్కులాగారు. దేవా, ఇలా ఎలా చేశారు అని అడిగారు. బాబా బాహ్యస్మృతి తెచ్చుకుని, ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలుమిని ఊదిచుండను. అంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచింది. బిడ్డ మండుచున్న కొలిమిలో పడింది. వెంటనే ఆ చేతి కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది. అది నాకంత బాధాకరం కాదు, కాని బిడ్డ రక్షింపబడ్డాడు అనే విషయం నాకు ఆనందం కలగచేయుచున్నదని జవాబిచ్చాను. కుష్ఠరోగ భక్తుని సేవ బాబా చేయి కాలననే సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందు అనే ప్రఖ్యాత వైద్యుణ్ణి వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన తిరిగి చేరారు. చికిత్స చేయటానికై డాక్టర్కు కాలిన తమ చేయిని చూపమని బాబాను నానా కోరను. బాబా అందులకు ఒప్పుకోనలేదు. చేయి కాలినలగా ఎత్తు భాగవజీ సిందే అనే కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేవారు. నానా ఎంత వేడుకొన్నా కూడా బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకున్నారు. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధలేదని చెప్తూ ఎటలనో డాక్టరిచే చికిత్స చేయించుకున్నటకు దాటవేసేవారు. అందుచే డాక్టర్ మందులు పెట్టే అతను మూత అయినా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయారు. కాని అతనికి ఈ విషతో బాబా దర్శన భాగ్యం చక్కగా లభించింది. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టేవారు. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయింది. అందరూ సంతోషించారు. అప్పటికి ఇంకా ఏవైనా నొప్పి మిగిలి ఉందేమోననే సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టేవారు. బాబా మహాసమాధి చెందే వరకు కూడా ఇది జరుగుతూనే ఉండును. మహాసిద్ధపురుషుడైన బాబా ఇదంతయు కూడా నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ అందుగల ప్రేమ చే అతడు చేసే ఉపాసనను కైకొన్ను. బాబా లెండీకి వెళ్లేటప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవారు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే భాగోజీ తన సేవా కార్యాన్ని మొదలుపెట్టేవారు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగము చే చాలా బాధపడేవాడు. వాని వ్రేళ్లు వీడ్చుకుని పోయేవి. వాని శరీరమంతా చీముకారుతూ దుర్వాసన కొట్టేది. బాహ్యములకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి. ఎందుకంటే అతడు బాబా సేవకులందరిలో కూడా మొట్టమొదటివాడు. బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించదు. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడీలో కొన్ని దినాలున్నది. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం క్రింద మారింది. తల్లి మిక్కిలి భయపడింది. సిరిడీ విడిచి అమరావతి పోవాలని అనుకుంది. సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చేటప్పుడు వారిని సెలవు అని అడగబోయింది. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో దయగా మృదువుగా మాట్లాడారు. ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టింది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలముగా ఆగును. అలా అంటూ బాబా కఫ్నీ పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిణామము గల నాలుగు పేగు పొక్కుల్ని చూపుతూ, నా భక్తుల కొరకు నేనెలా బాధపడినో చూడు. వారి కష్టాలన్నీ నావి. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎలా స్వీకరిస్తారో అనే విషయం స్పష్టమైంది. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నెవెల మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏమీ కూడా ఆశించకనే ప్రేమించదురు. భక్తులనే తమ స్వజనులుగా భావించదురు. బాబా పండరీ ప్రయాణం. సాయిబాబా తమ భక్తులను ఎలా ప్రేమించుచుండెను, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెను ఈ కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించదు. నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామల్తదారుగా ఉండదు. అతనికి పండరీపురానికి బదిలీ అయింది. సాయిబాబా యందు అతనికి గల భక్తి చాలా ఫలము ఆనాటికి పండును. పండరీపురమును భూలోక వైకుంఠమును అనెదరు. అట్టి స్థలానికి బదిలీ అగుటచే అతడు చాలా గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపురం వెళ్లి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండను. శిరిడీలో ఎవ్వరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరీపురానికి ప్రయాణమయ్యాను. ముందుగా శిరిడీకి వెళ్లి తన విఠోభాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరీకి పోవలను అనుకున్నాను. నానాసాహెబ్ శిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడవుతచే గ్రహించను. నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి శిరిడీలో మసీదులో కలకలం రేగింది. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుతుండేవారు. హఠాత్తుగా బాబా వారితో ఇలా అన్నారు, మన నలుగురం కలిసి భజన చేసేదం, పండరీ ద్వారాలు తెరిచారు కనుక ఆనందంగా పాడదములెండు అంటూ అందరూ కలిసి పాడడం మొదలుపెట్టారు. ఆ పాట యొక్క భావం ఏంటంటే, నేను పండరీ వెళ్లాలి, నేనక్కడే నివసించాలి, ఎందుకంటే అదే నా ప్రభు యొక్క ధామము. అలా బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించారు. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి ఇక్కడ ఉండాలని వేడుకొన్నారు. అలా బ్రతిమాలుటకు అవసరం లేకుండెను, ఎందుకంటే బాబా అప్పటికే పండరీపురం వెళ్లాలి, అచ్చట ఉండాలి అనే భావాన్ని వెలిబుచ్చారు కనుక తక్కిన భక్తులు చెప్పారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదాలపై పడింది. బాబా యొక్క ఊరి ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని అనుజ్ఞను పొంది నానాసాహెబు పండరికి వెళ్ళను. ఇలాంటి బాబా లీలలకు అంతే లేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సత్కృ శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణ సమాప్తము.